sbs.com.au/Telugu.
ఆస్ట్రేలియా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. తిరిగి మార్చలేని ఆ విషాద సంఘటనని గుర్తు చేసుకుని దాని నుండి ఇప్పటికీ పాఠాలను నేర్చుకుంటున్నారు. యూరోపియన్ సెటిల్మెంట్ అనంతరం అబొరిజినల్ టొరస్ట్రేట్ ఐలాండర్ ప్రజల నుండి పిల్లలను వేరుచేసి బలవంతంగా బయటి కుటుంబాలకు తరలించేవారు. చిన్ననాటి నుండే వారు పడ్డ ఆ వ్యధ, ఆ బాధ మనసుల్లో నాటుకుపోయాయి, మానని గాయాలుగా మిగిలాయి. కాలం గడిచినా ఈ చేదు అనుభవం, దాని ప్రభావం తరతరాలు కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటి ఆస్ట్రేలియా సమాజం మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. పిల్లల్ని మార్చిన క్రమంలో ఆటుపోట్లకు నిలబడి బతికి బట్టకట్టిన వారిని స్టోలెన్ జనరేషన్స్గా పిలుస్తున్నారు. ముందుకు సాగే ముందు ఒక గమనిక. ఈ ఎపిసోడ్లో పిల్లలపై జరిగిన దుష్ప్రవర్తన గురించి ఉంటుంది, విధించిన కఠిన చర్యల గురించి ఉంటుంది, వారు పడ్డ కష్టాలు, అలానే అబొరిజినల్ మరియు టొరస్ట్రేట్ ఐలాండర్ ప్రజల మరణాలు మరియు ఇతర బాధను కలిగించే విషయాలు కూడా ఉంటాయి. వీటిని గమనించి వినవలసిందిగా కోరుచున్నాం. 1910 నుండి 1970 వరకు వేలాది మంది అబొరిజినల్ మరియు టొరస్ట్రేట్ ఐలాండర్ ప్రజల పిల్లలను వారి కుటుంబాల నుండి, ఉండే ప్రాంతాల నుండి బలవంతంగా తీసుకెళ్లేవారు, తరలించేవారు. ఆ సమయంలో ప్రభుత్వ విధానాల ప్రకారం వారిని ప్రభుత్వ సంస్థల్లోనూ, చర్చిల్లోనూ, సంక్షేమ సంస్థల్లోనూ ఉంచేవారట. వారు తెల్లవారి హయాంలో ఉంటేనే వారి జీవితాలు బాగుపడతాయి అనే వాదన ఉండేది అప్పట్లో. షానన్ డాట్సన్ యారు ప్రాంతానికి చెందినవారు, హీలింగ్ ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నారు కూడా. ఆమె మాట్లాడుతూ, ఎందరో తల్లులకు కడుపుకోత పెట్టారని, కొన్నిసార్లు వారి మీద దుష్ప్రవర్తనతో కూడా మెలిగేవారని చెప్పుకొచ్చారు.
What was heartbreaking about the Stolen Generations was that it was tens of thousands of children that were removed, and mostly for the sole reason of wanting to assimilate them into non-Aboriginal culture. And it really was about separating them from their families, culture, communities, language. Many of those children suffered abuse, and many of them never saw their families again.
సాధారణంగా వారు చిన్నపిల్లల్నే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వ విధానాలను ప్రవేశపెట్టేవారని అన్నారు. వారు ఏది చెప్పినా తొందరగా నమ్ముతారు కాబట్టి, అలానే వారి అలవాట్లను ఇట్టే మార్చగల ప్రయత్నం కూడా చాలా సులువు గనక వాళ్లని ఎంచుకునేవారని చెప్పారు. అలానే వారికి కొన్నిసార్లు, మీ అమ్మ లేదా నాన్న పోయారనో, మీరంటే ఇష్టం లేక ఇచ్చేశారనో అబద్ధాలు కూడా చెప్పేవారని ఆమె తెలిపారు.
Told that either one of them have passed, or that the children were told that their families didn't want them. And it was a very distressing period that ran over decades for many Aboriginal and Torres Islander families.
అప్పట్లో ఎంతమందిని ఎక్కడకు తీసుకువెళ్లారో లెక్కలు లేవు కనుక, ఎంతమంది పిల్లలను వారు వేరు చేశారో అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. కానీ చూచాయిగా చూస్తే ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరిని తీసుకువెళ్లారని మాత్రం తెలుస్తుంది అన్నారు. దీని ద్వారా ప్రతి అబొరిజినల్ కుటుంబం తేరుకోలేని స్థితికి చేరింది. ఆ గాయం మానేది కాదు. డాట్సన్ మాట్లాడుతూ, తీసుకువెళ్లిన చాలామంది పిల్లలను దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర మరియు చర్చి సంస్థల్లో చేర్చేవారన్నారు. అక్కడ చాలా కఠినమైన నియమాలు పాటిస్తూ, ఇది చెయ్యాలి, అది చేయకూడదు అంటూ నిర్దేశించేవారట. పుట్టిన పిల్లల నుండి యవ్వన దశకు వచ్చేంతవరకు ఆ నరకకూపల్లో ఉండాల్సిందే అంటున్నారు డాట్సన్.
They were often referred to as dormitories or training centers. There were very strict rules around what the children could and couldn't do. These practices were happening sometimes from birth up to children that were in their teenage years.
వీరి పద్ధతుల్లో తోబుట్టువులను కలిపి ఉంచేవారు కాదు. కొన్ని సంస్థల్లో చంటి పిల్లలను మాత్రమే ఉంచేవారు, కొన్ని వాటిల్లో కొంచెం పెద్ద పిల్లలను, అలా ఉంచేవారని చెప్పారు. ఇలానే ఆంటీ లారైన్ పీటర్స్ గమీ లారై వాలివాన్ తెగకు చెందినవారు. ఆమెను 1943లోనే 4 సంవత్సరాల వయస్సులో ఎన్ఎస్డబ్ల్యూలోని కూటాముద్ర డొమెస్టిక్ ట్రైనింగ్ హోమ్ ఫర్ అబొరిజినల్ గర్ల్స్లో వందలాది మంది బాలికలతో కలిపి చేర్చారని అన్నారు. ఆమె ఇద్దరి సోదరులను నొటోరియస్ కించెల అబొరిజినల్ హోమ్స్ ట్రైనింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. అక్కడ వారు మాట్లాడేది తెల్లవారిదై ఉండాలి, కట్టే బట్ట వారిదై ఉండాలి, నడిచే నడవడిక వారిదై ఉండాలి, ఏదైనా మార్పులు చేర్పులు చేసిన ఎడల తప్పిదమే.
వారు నడుచుకోకపోతే వెంటనే దండనే. నాలుగేళ్ల పిల్లకు నువ్వు ఇదే ఇదే అంటూ చెప్పుకుంటూ పోతే వారికి అర్థమైంది ఏంటంటే అబొరిజినల్ జాతి తప్పు అని, వారి ఉనికి నిలవదని ఆంటే లొరైన్ గతం మొత్తం గతించిపోయిందని చెప్పారు. వారు ఉండేందుకు మంచం, బతకటానికో ఉద్యోగమిచ్చి ఒక మతం అంటగట్టేవారని చెప్పుకొచ్చారు.
Punishment was automatic if you forgot to be white. Our mantra in there was to be white, speak white, dress white, and act white until it was brainwashed into our head that black was bad. We couldn't even talk about being an Aboriginal person. And you take that as a four-year-old being brainwashed. You soon forgot Aboriginal ways and learnt white ways. The punishment was horrific in those places.
తరువాతి 10 సంవత్సరాలు ఆంటీ లొరైన్ తెల్లవారికి సేవలు చేసే పని మనిషిలా ఉండేందుకు శిక్షణ పొందారు. అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి వచ్చిన ఆమె ఇటువంటి బాధితులకు అండగా ఉండేందుకు నిశ్చయించుకున్నారు. వారికి చెయ్యూతనిచ్చి మార్పు తీసుకురావాలంటూ మారుమలీ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సహకారం కూడా లేకపోతే ఆ గాయాలు మానేదెలా అంటున్నారు. నేటి యువతకు తాము ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చారో, లేదా ఎందుకు ఈ స్థితిలో ఉన్నారో కూడా తెలియదంటూ బాధపడ్డారు.
It's a vicious cycle. If we don't break it in our families, it'll keep going. But imagine the ones, the survivors that don't have that support and don't have the right direction to help their little people, you know?
అప్పట్లో ఈ కుటుంబాలకు చేతునిచ్చే వ్యవస్థలు లేక, తల్లిదండ్రులుగా ఆ బాధను తట్టుకోలేక బెంగతో ప్రాణాలు విడిచిన వారు ఎందరో. తల్లికి బిడ్డ దూరం, బిడ్డకు మరో బిడ్డ దూరం, ఇలా తరాలపాటు ఈ అణచివేత కొనసాగింది. దీనినే ఇంటర్ జనరేషనల్ ట్రామా అని పిలుస్తారని షానన్ డాట్సన్ చెప్తున్నారు.
We've had survivors talk about their own children because they didn't grow up in a loving environment. They didn't receive the support from parents that often children will have. They found it quite difficult to parent themselves. Some survivors have admitted that due to the trauma that they've experienced, they've sadly passed on that trauma to children of their own. And we see that cycle then repeating to grandchildren and great-grandchildren, and that's why we refer to it as intergenerational.
ఈ బాధతో కొన్ని కుటుంబాలు ముక్కలయ్యాయి. కొందరు హింసపాట పట్టారు. జైలు శిక్షలు, ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాలు మరియు మద్యం వంటి పరిస్థితులు అలుముకొని వారి భవిష్యత్ శాపంగా మారింది. ఇప్పుడిప్పుడే ఆ గాయాలను మాన్పేందుకు నేటి సమాజం కృషి చేస్తోంది.
I think healing is something that looks different to different people, but we do know that survivors need to self-determine what that healing looks like for themselves, and a lot of it has to do with a sense of belonging, connection, and truth and education.
ప్రస్తుతం వారి కుటుంబ వ్యవస్థను బలపరిచేందుకు చూస్తున్నారు. అబొరిజినల్ ప్రజలకు గుర్తింపు రావాలంటూ వారికంటూ గౌరవాన్ని ఏర్పరచుకుంటున్నారు.
Looking at the connection to culture and connection back to country and language has also been a really big healing aspect for many survivors and their families to have that sense of belonging and identity. I think many of your listeners would understand how important it is to feel like you are connected to somewhere and to be able to have that sense of belonging with a community of people. It can be really healing.
ఎవరైతే బాధితులు ఉన్నారో వారి చేదు అనుభవాలను బయటికి చెప్పాల్సిన అవసరం ఉందని, చరిత్రలో జరిగిన అన్యాయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడాలంటూ కోరుతున్నారు. కూటా గర్ల్స్ అబొరిజినల్ కార్పొరేషన్ను 2013లో స్థాపించారు. స్టోలెన్ జనరేషన్ బాధితులకు మరియు వారి కుటుంబాల అవసరాలను తీర్చే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.
By just yarning, sharing, and the more they do that, they're not forgotten. And CUDA continues to fund those gatherings, you know, so that we can come together and remember and grieve for the ones that have passed on.
సామాజిక విద్య ద్వారా వారి గాయాలను మాన్పడానికి మరొక మార్గంగా చూస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ చారిత్రక తప్పిదాలను అర్థం చేసుకునేలా చేస్తుందని ఆంటీ లొరైన్ అంటున్నారు.
The other side, like non-Aboriginal people, I would love to see them give their children a chance to learn the true history of this country and to dismantle systems, dismantle them and start again. Because the policies that are written about our mob are really racist based.
2008లో అప్పటి ప్రధానమంత్రి కెవిన్ రడ్ జరిగిన ఈ సంఘటనకు కుటుంబాలకు క్షమాపణ తెలిపారు. ఆ తర్వాత హీలింగ్ ఫౌండేషన్ స్థాపనతో సహా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారని సీఈఓ షానన్ డాట్సన్ తెలిపారు.
Our organization is really advocating for a national healing package, ensuring that that remaining justice that needs to be seen for stolen generation survivors happens before, sadly, any more survivors pass away.
హీలింగ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు కూడా సంరక్షణ కల్పిస్తున్నారు. ఈ స్టోలెన్ జనరేషన్ సపోర్ట్ ద్వారా వారికి మద్దతు ఇచ్చేలా చూస్తున్నారని చెప్పారు. కేవలం ఈ పథకాలు మాత్రమే ఈ గాయాలను మాన్పలేవు. మార్పు మొత్తం ఆస్ట్రేలియా సమాజం నుండి రావాలి. ఆస్ట్రేలియా మొత్తం ఈ సంఘటనను తెలుసుకుని కష్టాల్లో మగ్గి ప్రాణాలతో బయటపడ్డ ఈ వీరుల కథ తెలుసుకోవడం కూడా ముఖ్యమే. మెలిసా క్యాంపగోని చేసిన ఈ ఆస్ట్రేలియా ఎక్స్ప్లెయిన్డ్ ఎపిసోడ్ని తెలుగులో మీకు అందిస్తున్నది సంధ్యావేధురి. ఎస్పీఎస్ తెలుగు ద్వారా ఆస్ట్రేలియా కథలను తెలుసుకోండి. దానికోసం ఎస్పీఎస్ తెలుగు ఇన్స్టా పేజీని కానీ ఫేస్బుక్ పేజీని కానీ ఫాలో చేయండి.